the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం ఆర్జే వెనెలా గారి చిత్రం బలార విచిత్రం కార్యక్రమం ఫిబ్రవరి 7, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళార విచిత్రం కార్యక్రమానికి. మామూలుగా మనం చరిత్ర గురించి తెలుసుకునేటప్పుడు, అంటే F2 డైలాగ్ కాదు, పెళ్ళికి ముందు పెళ్లి తర్వాత అనడానికి, వాటి చరిత్ర గురించి తెలుసుకునేటప్పుడు మామూలుగా మనం ఏం చేస్తామంటే, ఏదైతే కొంచెం ప్రామినెంట్గా ఉంటుందో వాటిని చెప్తారు. అంతకుముందు చేసినటువంటి ట్రయల్స్ అన్నీ కూడాను మరుగున పడిపోతాయి. ఇప్పుడు సపోజ్ ఒక అతను ఒక హ్యూమనాయిడ్ రోబోని తయారు చేయడానికి 184 టైమ్స్ ఫెయిల్ అయ్యాడు అనుకోండి, వాటి గురించి చెప్పరు. 185th టైం ఎప్పుడైతే తను చేసిన ప్రయత్నాలు ఏంటి, అప్పుడు అది ఎలా సక్సెస్ అయింది అనేది మాత్రం చెప్తారు. రైట్ ఫ్రమ్ స్క్వేర్ 1 ఏం జరిగిందనేది ఎవరూ చెప్పరు. అలాగే అసలు వాస్కోడి గామా భారతదేశాన్ని వెతకాలి అనేటటువంటి కోరిక, అంటే భారతదేశానికి రావాలి, ఇది ఒకటి డిస్కవర్ చేయాలనేటటువంటి కోరిక వెనకాల అసలు కారణం ఏంటి అనేది ఇప్పుడు నేను ఇవాళ చెప్పబోతున్నాను. 1947లో మనకి స్వతంత్రం వస్తే 1497, అంటే దాన్ని కొంచెం జంబుల్ చేస్తే 1497 జూలై 8 శనివారం పోర్చుగల్ రాజ పరివారంలో ఉన్నటువంటి ఈ జ్యోతిష్కులు ఉంటారు కదా, వాళ్ళందరూ ఆ రోజుని చాలా లెక్కలేసి జాగ్రత్తగా ఎంచుకున్నారు. దాని క్యాపిటల్ లిస్బన్, పోర్చుగల్ క్యాపిటల్ లిస్బన్ నగర వీధుల్లో వాతావరణం అంతా మంచి ఉత్సాహంగా, కేరింతలు కొడుతూ జనాలంతా ఊరేగింపులుగా సముద్రం తీరం వైపు వెళుతూ ఉన్నారు. అక్కడ 4 సరికొత్త పడవలు, మంచి తెరచాప అవి ఉన్నటువంటి పడవలు, ఎంత దూర ప్రయాణానికైనా సరే వెళ్ళగలిగేటటువంటి మంచి టెక్నికల్ బ్రిలియన్స్ తోటి సిద్ధంగా ఉన్నాయి. సిటీలో ఉన్న క్రైస్తవ మతాధికారులంతా కూడాను చక్కగా తెల్లగా మెరిసే దుస్తుల్లో వాళ్ళ ఆశీర్వచనాలన్నీ అందించడానికి, బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి అక్కడికి చేరుకున్నారు. అయితే పోర్చుగల్ చక్రవర్తి రోమ్ మాన్యువల్ ఆ టూర్ మీద చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నాడు. వాస్కోడి గామా నేతృత్వంలో 4 పడవలు చాలా దూరంగా సముద్ర యాత్రకు వెళ్ళడానికి అవసరమైనటువంటి అన్ని అంటే ఎమ్యూనిటీస్ అన్నిటినీ కూడా సమకూర్చుకొని, పరికరాలు కానీ, మ్యాప్స్ కానీ, తర్వాత కొంచెం ఫుడ్డు అవన్నీ కూడా తీసుకొని బయలుదేరినాయి. వాటితో పాటు ఆ పడవల్లో లేటెస్ట్ ఫిరంగులు, అప్పట్లో లేటెస్ట్ ఫిరంగులు అన్నిటినీ కూడా మోహరించారు. పడవలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ 170 మంది సెయిలర్స్ ఈ స్లీవ్లెస్ చొక్కాలు వేసుకున్నారు. వాళ్ళ చేతుల్లో వెలుగుతున్న క్యాండిల్స్, ఒక ఏమంటారు ఆర్మీ బెటాలియన్ ఎలా ఉంటుందో అట్లా బెటాలియన్ లాగా పడవ వైపు మార్చ్ చేస్తున్నారు. అక్కడున్న అందరూ కూడా ఆ యాత్రని కళ్ళారా చూడాలని, వాళ్ళకి అందరికీ ఒకసారి బాన్ వాయేజ్ చెప్పాలని వచ్చారు. ఎందుకంటే వాళ్ళ కళ్ళల్లో ఒక రకమైన బాధ, సంతోషం రెండూ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎంతమంది తిరిగి వస్తారో ఎవరికీ తెలియదు. అలాగే వస్తే కనుక నిజంగా చాలా పెద్ద అచీవ్మెంట్, ఎందుకంటే ఇదివరకు అంతా వాళ్ళు చాలా చాలా ట్రయల్స్ వేశారు ఇలాగే ఏషియన్ కంట్రీస్కి వెళ్ళాలి సముద్రయానం ద్వారా అని, కానీ ఎప్పుడూ అది సక్సెస్ అవ్వలా. దానిని మించిన ఆశ ఏంటి అంటే, ఆ యాత్ర ఒకవేళ సక్సెస్ అయితే యూరోప్లో ఒక చిన్న దేశమైన పోర్చుగల్ వరల్డ్ మ్యాప్లో ఒక సక్సెస్ఫుల్గా ఒక విజయ బావుటను ఎగరేస్తుంది. ఎందుకు అంటే ఈ అప్పటి వరకు ఏ అంటే యూరోపియన్ కంట్రీ కా ఏదైనా సరే అప్పటి వరకు ఇలాగా ఏషియన్ కంట్రీస్కి వెళ్ళి సముద్రయానం ద్వారా ఒక చరిత్రని తిరగరాసిన, లిఖించినటువంటి దాఖలాలు లేవు యూరోప్ నుంచి ఏషియన్ కంట్రీస్కి వెళ్ళిన వాళ్ళు. అందుకనే ఇన్ని సప్త సముద్రాలు దాటైనా సరే ఎలాగైనా అప్పటికి ఎంతోమంది ఎన్నో రకాల పడవుల్లో వెళ్ళారు, కానీ ఈసారి వీళ్ళు వాస్కోడి గామా నేతృత్వంలో 4 మంచి టెక్నికల్ బ్రిలియన్స్, చక్కగా ఎంతటి ఆటుపోట్లనైనా సముద్రంలో తట్టుకోగల పడవల్ని వాళ్ళు తయారు చేసుకుని వెళుతున్నారు. అయితే అందులో భాగంగా 10 నెలల 12 రోజుల తర్వాత ఆ పడవలు భారతదేశ తీరానికి అంటే కోస్టల్ లైన్కి చేరినప్పుడు వాళ్ళంతా అనుకున్నదే నిజమైంది. ఆ టూర్ తోటి ప్రపంచంలో ఉన్నటువంటి ఈస్ట్ అండ్ వెస్ట్ సముద్ర మార్గంలో అంటే తూర్పు పశ్చిమాల సముద్ర మార్గంలో ఒకటిగా కలవడమే కాదు, ఒకదాన్నొకటి ఢీకొన్నాయి కూడా, అంటే రెండు పాత్స్ రెండు కూడా ఇట్లా బైఫర్కేట్ అవుతున్నాయి. అక్కడ అట్లాంటిక్ మహాసముద్రం అండ్ హిందూ మహాసముద్రం, ఈ రెండు ఒక జల మార్గంగా మారిపోయినాయి. అక్కడి నుంచే ప్రపంచ చరిత్ర మొత్తం ఒక కొత్త మలుపు తీసుకుంది. ఒక యూరోపియన్ కంట్రీ ఏషియన్ ఆఫ్రికన్ కంట్రీస్లోకి అడుగు పెట్టడానికి ఇది ఒక నాంది అని ప్రూవ్ అయింది. ఆ ట్రావెల్ భారతదేశంలో చాలా చాలా మార్పులకి కారణమైంది. వాస్కోడే గామా గనక లేకపోయి ఉంటే ఇవాళ మనము ఎలా ఉంటాము అనేది అసలు ఊహించుకోవడానికే కష్టం. ఎందుకో చెప్తాను. ఆ హిస్టారిక్ ట్రావెల్ వల్ల ఓన్లీ నాట్ జస్ట్ సౌత్ ఏషియా ఒక్కటే కాదు, మొత్తం ఏషియాకి మొక్కజొన్న, బంగాళదుంప, టమోటా, మిరపకాయలు, టొబాకో లాంటి పంటల గురించి తెలిసింది. అసలు ఇవంటూ ఉంటాయి, ఇలాంటి పంటలు మనం పండించవచ్చు, అసలు ఈ వస్తువు అంటూ ఒకటి ఉంది అనేది మనకు తెలియదు. అప్పటి వరకు వాస్కోడిగామా వచ్చాకే ఈ బంగాళదుంప కానీ, కార్న్ కానీ, టొమాటో కానీ, మిరపకాయలు కానీ ఇవన్నీ కూడా తెలిసినాయి. ఒక టొబాకో ఒకటే ఆరోగ్యాలకి చెడు తప్ప మిగతా అన్నీ మంచివే కదా. సో యూరోప్ నుంచి వీళ్ళు వస్తున్నప్పుడు ఆ ఫుడ్ పదార్థాలు వాటిల్లో ఇవి తీసుకురావడం వల్ల అసలు ఇవంటూ ఒకటి ఉన్నాయి అని మనకు తెలిసింది. ఇవాళ మనం తినే ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ, బంగాళదుంప వేపుడు, ప్రతిరోజు ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఇంట్లో నైట్ టైం చేసేది బంగాళదుంప వేపుడే, ఆర్ పూరి కూరల్లో కానీ వేటిల్లో అయినా. టొమాటో అయితే అసలు ఎందులో పడితే అందులో దాన్ని వేసేస్తూ ఉంటారు. నార్త్ ఇండియన్స్ బంగాళదుంపను ఎలా అయితే అన్నిట్లో వేసేస్తూ ఉంటారో అన్నిట్లోకి అడ్డం పడేస్తూ ఉంటారో, అలాగే మనం టొమాటోని అడ్డం పడేస్తూ ఉంటాం ప్రతి దాంట్లోకి. దానివల్ల ఒక మంచి టేస్ట్ వస్తుందనో, లైకోపిన్ పిగ్మెంట్ ఉందని ఇప్పుడు ఇన్ని చెప్తున్నారు. కానీ అప్పుడు వాస్కోడిగామా కనుక యూరోప్ నుంచి మన కంట్రీకి రాకపోయి ఉంటే, మన కంట్రీని డిస్కవర్ చేయకపోయి ఉంటే మనకి ఇప్పటికీ ఈ పంటల గురించి తెలిసేది కాదు. సో ఇవేవీ లేని జీవితం మనకి ఇప్పుడు ఎట్లా ఉండేది అనేది కొంచెం కష్టమైనా చెప్పుకోవచ్చు. అయితే ఇండియాకి చేరుకోవాలి అనేటటువంటి పోర్చుగీస్ ప్రయత్నం ఇది ఫస్ట్ టైం కాదు. వెస్ట్రన్ యూరోప్లో ఉన్న ఒక చిన్న దేశం చాలా కాలం నుంచి ఆఫ్రికా పశ్చిమ తీరాలని పరిశీలిస్తూనే వచ్చింది. ఎట్ ది సేమ్ టైం ఎంతోమంది సెయిలర్స్ తమ ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. అయితే సక్సెస్ అవ్వడానికి ఏదో ఒక చిన్న ట్రిగర్ పాయింట్ ఒకటి ఉండాలి. ఆ పాయింట్ ఉన్నప్పుడే కదా అసలు ఏ టూర్ అయినా కూడాను సక్సెస్ అయ్యేది. యూరోప్ దేశమైన పోర్చుగల్కి ఇండియా అంటే ఎందుకంత ఆసక్తి? మరి ఇన్నిసార్లు గజనీ మొహమ్మద్ లాగా ట్రయల్స్ వేసి 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 ఎట్ లాస్ట్ మరి వాళ్ళు సక్సెస్ అయ్యారు, ఓకే. కానీ అసలు వాళ్ళకి ఎందుకు అంత ఇంట్రెస్ట్ ఇండియా ఖచ్చితంగా చేరుకోవాలి అని? మిగతా ఇంకే కంట్రీస్ అయినా సరే అది వేరే విషయం, ఏషియన్ అండ్ ఆఫ్రికన్ కంట్రీస్. పర్టికులర్గా ఇండియన్ కోస్ట్ లైన్కి రావాలి అన్న వాళ్ళ పట్టుదల దేనికి అని అంటే చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
నిన్ను ఎటులా మరచి ఉందునే ఓ బుల్లిన తమారిను ఎటులా మరచి ఉందుని తెల్ల తెల్లని గౌనులో నిన్ను చూసేను తెల్ల తెల్లని గౌనులో నిన్ను చూసేను ఆ వంపు ఆ సొంపు ఆ దులుపు ఆ మెరుపు మైమరచించి మనసూరించి మైమరచించి మనసూరించి మైకవులు పడదూసిని నా నవ్వులరాణి నైలాను ఓడి నాదుకు జిగిని నిన్ను ఎటులా మరచి ఉందుని పగలంతా డ్యూటీని కూరే అంతా బీటు నాకు పగలంతా డ్యూటీని కూరే అంతా బీటు నాకు ముద్దడ తీరాలంటే లగ్నవుకు వేరెన్నటికో ఓ వయ్యారి
భామా
కలకత్తా జామా నిన్ను ఎటులా మరచి ఉందుని ఓ బుల్లి పువ్వులాడి బుల్లి నర్తమా నిన్ను ఎటులా మరచి ఉందుని
అందరికీ నమస్కారం. నేను మీ అంజనా సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మన భారత ప్రజలు సుఖశాంతులతో సామరస్యంతో జీవిస్తూ కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతున్నారంటే అందుకు కారణం ఎవరు? సరిహద్దుల్ని ప్రాణాలకు తెగించి మరీ కాపలా కాసే మన వీర సైనికులు. భరతమాత సేవలో వీర మరణం పొందిన అమర జవాన్ల గాథల్ని జై జవాన్ కార్యక్రమంలో మీకోసం అందిస్తున్నాం. భారత కాలమానం ప్రకారం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3:30 to 4:30 వరకు మీ ఆర్జే భావరాజు పద్మిని మీకందించే ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్రొస్తుంది, ఒక పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పిట్టగోడ మీద జనాలు కూడేవారు. మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి likeazonfacebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
My media, the voice of India. My media, the voice of India.
My media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. సో ఎక్కడో యూరోప్లో ఒక చిన్న దేశమైన పోర్చుగల్కి ఇండియా మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్? ఎందుకు అన్నిసార్లు గజ్నీ మహమ్మద్ లాగా దండయాత్రలు చేసి చేసి, దండయాత్ర ఇన్ ద సెన్స్ యుద్ధం చేయలేదు, ట్రయల్స్ వేసి వేసి ఎట్ లాస్ట్ ట్రేస్ చేయగలిగింది అంటే వాళ్ళ ప్రయాణానికి కొన్నేళ్ల ముందే, అంటే ఇది ఎప్పుడు 1457 ఇందాకే అనుకున్నాంగా ఇండియన్ ఇండిపెండెన్స్ని జంబుల్ చేయాలని, ఇండిపెండెన్స్ని జంబుల్ చేయడం కదా ఆ ఇయర్ని. సో దానికి కొన్నేళ్ల ముందు అంటే 1453లో ఉస్మానీ సుల్తాన్ మొహమ్మద్ టూ కాన్స్టాంటినోపల్ అంటే ప్రస్తుతపు ఇస్తాంబుల్ దాన్ని ఆక్రమించి, ఎవరు, ఉస్మానీ సుల్తాన్ మొహమ్మద్ టూ, ఈ ఇప్పటి ఇస్తాంబుల్ అప్పటి కాన్స్టాంటినోపుల్ని ఆక్రమించి యూరోప్లో విపరీతమైన కలకలం సృష్టించాడు. అయితే అప్పట్లో తూర్పు నుంచి వ్యాపారులు ఎక్కువగా ఉస్మానియా ఆర్ ఈజిప్ట్ ద్వారా రావడానికి వీలుగా ఉండేది. అయితే వాళ్ళు ఇండియా, ఏషియాలో ఉన్న మిగతా ప్రాంతాల్లో లభించేటటువంటి ప్రోడక్ట్స్ అన్నిటికీ, ఎస్పెషల్లీ మసాలాలు అంటే ఈ స్పైసెస్ ఉంటాయి కదా, వాటికి విపరీతమైన హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ట్యాక్సెస్ కడుతూ ఉండేవాళ్ళు. ఇంకోవైపు యూరోప్లో కూడా వెనిస్, జెనీవా లాంటి నగరాలు జర్మనీ గుండా వెళ్ళేటటువంటి వ్యాపారుల మీద కొంచెం ఆధిపత్యం చెలాయించేవి. దాంతో వాళ్ళు స్పెయిన్, పోర్చుగల్ లాంటి యూరోపియన్ కంట్రీస్కి చాలా కష్టపెట్టేసి, అంటే విపరీతం, ఇంకా అంత చిన్న చిన్న కంట్రీస్ కూడాను వీళ్ళకి ఇంతింత హ్యూజ్ ట్యాక్సెస్ కట్టి తీసుకురావాలంటే కొంచెం ఇబ్బందే కదా. అందుకని వాస్కోడిగామ ఏం చేశాడు, తన ప్రయాణానికి 5 ఏళ్ల ముందే స్పెయిన్, క్రిస్టోఫర్ కొలంబస్ నేతృత్వంలో ఈ పశ్చిమ మార్గంలో భారత్ చేరుకునేటటువంటి ప్రయత్నాన్ని చేశారు. అయితే కొలంబస్కి అంత నాలెడ్జ్ లేదని, ఆయన దగ్గర దానికి సంబంధించిన వివరాలు కూడా లేవని పోర్చుగీస్ వాళ్ళకి తెలుసు. కొలంబస్ ఎప్పటికీ ఇండియా చేరుకోలేడు అని వాళ్ళ ఫీలింగ్, ఎందుకంటే మన వాస్కోడిగామకు ఉన్నంత నాలెడ్జ్ అంటే ప్రపంచం మీద, టూర్ ఒక వరల్డ్ మ్యాప్ మీద ఎటెళ్తే ఏం వస్తుంది, ఎన్ని నాటికల్ మైల్స్ వెళ్తే వస్తుంది, ఇలాంటి నాలెడ్జ్ కొలంబస్కి లేదు అని పోర్చుగల్ వాళ్ళ నమ్మకం. స్పెయిన్, పోర్చుగల్ లాంటి దేశాల నుంచి మరి వాళ్ళు ట్యాక్సెస్ తప్పించుకోవాలి అని అనుకున్నప్పుడు క్రిస్టోఫర్ కొలంబస్ నేతృత్వంలో ఈ వెస్టర్న్ రూట్ నుంచి రావాలి అనేటటువంటి, ఎందుకంటే వాళ్ళకి మరి అవగాహన లేదు కాబట్టి, కొలంబస్ ఎప్పటికీ చేరుకోలేడని వాళ్ళు అనుకున్నారు కాబట్టి, తన చివరి రోజులు కూడా పాపం నిజానికి కొలంబస్ భారత్ చేరుకున్నాను అనే అనుకున్నాడు. కానీ ఆయన తనకు తెలియకుండానే ఒక పెద్ద ఐలాండ్ని గుర్తించిన వాడిగా మిగిలిపోయాడు. కానీ అది ఇండియా మాత్రం కాదు. అయితే ఈ వెతుకులాట, అంతకుముందు చేసిన యాత్రల వల్ల పోర్చుగీస్ వాళ్ళకి అట్లాంటిక్ మహాసముద్రంలో మేబీ సౌత్ వైపు వెళితే, ఆఫ్రికా వెంబడి వెళుతూ అలా హిందూ మహాసముద్రంలోకి చేరుకుంటే ఈ ఆసియా వ్యాపారం నుంచి మిగతా యూరప్ దేశాలను కూడా దూరం చేయొచ్చు అని భావించారు. అప్పుడు ప్రయాణంలో ఎదురైనటువంటి చాలా కష్టాలని అధిగమించి వాస్కోడిగామ యూరప్ చరిత్రలో ఫస్ట్ టైం ఆఫ్రికాలో ఉన్న సౌత్ కోస్ట్ లైన్ని చేరుకోవడంలో సక్సెస్ అయ్యాడు. అయితే ఆయన చేరాల్సినటువంటి ఇండియా ఇంకా కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉంది అప్పటికీ. ఆ టైంలో వాస్కోడిగామకి ఇండియాకి దారిని గుర్తించడం ఏదో చీకట్లో సూది వెతకడంలాగా, ఇంత పెద్ద సముద్ర తీరంలో అంటే ఇసుకలో సూదిని వెతకడంలాగా అనిపించిందంట. ఎక్కడి నుంచి ఎక్కడ, అసలు ఇప్పుడు నేను ఎక్కడని వెతకను, అసలు క్లూలెస్గా ఉన్నాను నేను, చీకట్లో సూది ఎలా వెతుకుతాము, అలాగే ఇది కూడాను అని చాలా దిగాలు పడిపోయాడు. లక్కీలీ ఆయన ఆఫ్రికాలో ఈ సౌత్ కోస్ట్ లైన్ దగ్గర ఉన్నప్పుడు కెన్యాలో తీర ప్రాంత నగరమైన మాలిందీలో ఒక గుజరాతీ ముస్లిం వ్యాపారిని కలిశాడు. అంతే, ఆ బిజినెస్ మ్యాన్ వాస్కోకి హిందూ మహాసముద్రంలో తనకి బాగా తెలిసిన మార్గాల గురించి చాలా డీటెయిల్గా చెప్పాడు. హిందూ మహాసముద్రం గుట్టు విప్పిన గుజరాతీ వ్యాపారి వల్ల వేల సంవత్సరాల నుంచి సాగినటువంటి అరబ్ వ్యాపారం మొత్తం కూడాను చిన్న భిన్నమైపోయింది. ఆ గుజరాతీ ముస్లిం వ్యాపారి ఇచ్చిన సమాచారంతో 1498 మే 20th కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసిన వాస్కోడిగామ తన సెయిలర్స్లో ఎంతోమందిని పోగొట్టుకున్న తర్వాత చివరికి భారతదేశంలో కాలికట్ తీరాన్ని చేరుకోగలిగాడు. ఆ టైంలో యూరోప్ గురించి తెలియని కాలికట్ ప్రజలు వాస్కోడిగామని తప్పిపోయి అక్కడికి వచ్చినటువంటి ఒక క్రైస్తవ సన్యాసిగా భావించారు. భావించి పోర్చుగల్ సెయిలర్స్ తీర ప్రాంతాల్లో ఉన్న ఆలయాల్లోకి వెళ్ళి హిందూ దేవుళ్ళు దేవతలని మేరీగా యేసుగా భావించి వాటి ముందే దండం పెట్టుకునేవాళ్ళు. అయితే కాలికట్లో సముద్ర రాజుగా చెప్పుకునేటటువంటి ఒక రాజు వాస్కోడిగామాకి ఘనమైన స్వాగతం చెప్పాడు. పల్లకీలో కూర్చోబెట్టి అతడిని ఆల్మోస్ట్ సీషోర్ నుంచి దర్బారుకి తీసుకెళ్లారు. కానీ ఆయన ఇచ్చిన బహుమతులు, ఒక రెడ్ కలర్ టోపీ, ఒక కాపర్ గిన్నె, కొన్ని కిలోల చక్కెర, కొంచెం హనీ, అవన్నీ చూసి కోప్పడ్డాడు. అయితే అక్కడ లోకల్గా ఉన్న అధికారి వాస్కోడిగామాని ఒక సముద్రపు దొంగేమో అని అనుకున్నాడు. కొన్ని బిజినెస్ హబ్స్ లాంటివి ఏర్పాటు చేయడానికి పర్మిషన్ ఇవ్వాలని, వాళ్ళకి ట్యాక్సెస్ విధించడం రద్దు చేయాలని కోరినటువంటి పోర్చుగీస్ వారి ఏమంటారు దాన్ని, వినతి పత్రం ఉంటుంది కదా, దాన్ని సముద్రరాజు తిరస్కరించాడు, రిజెక్ట్ చేశాడు. ఆ తర్వాత పోర్చుగీస్ వాళ్ళ మీద కోపంతో స్థానికులు వాళ్ళలో చాలామందిని చంపేశారు కూడా. దాంతో కోపగించిన వాస్కోడిగామా తన పడవల్లో ఉన్నటువంటి ఫిరంగులతోటి కాలికట్ మీద బాంబింగ్ చేశాడు. రాజ్మహల్తో పాటు దేశం లోపలికి పరుగులు, అంటే ఎన్నో భవనాలు ధ్వంసం అయిపోయినాయి, మరి రాజ్మహల్తో పాటు చాలా చాలా బిల్డింగ్స్ నాశనం అయిపోయినాయి. దాంతో సముద్రరాజుకి దేశం లోపలికి పరుగులు తీయాల్సిన పరిస్థితి ఎదురైంది. కానీ కాలికట్లో 3 నెలలు వాస్కోడిగామాకి అక్కడ ఉండడం వల్ల మార్కెట్లో చాలా విలువైన మసాలాలు చాలా చౌకగా లభించినాయి. వాటితో ఆయన తన పడవలన్నిటినీ నింపేసి, అసలు 6 నెలలు ఉన్నాడు కాబట్టి అంత అవగాహన వస్తుంది కదా, ఓకే ఈ స్పైసెస్ ఇంత రేటు ఉంటాయి, ఈ స్పైసెస్ ఇంత రేటు ఉంటాయి, కానీ అక్కడ చూస్తేనేమో చాలా చీప్గా దొరికేస్తున్నాయి. సో తనకి ఇదే మంచి తరుణం అని చెప్పి మొత్తం అన్నిటినీ మూట కట్టుకుని, ఇహ ఇంతకన్నా బెస్ట్ మనకి దొరకదు అన్నట్టుగా మొత్తానికి అవన్నీ మూట కట్టుకుని బయలుదేరాడు. పడవలన్నిటిలోకి మొత్తాన్ని నింపేశాడు. అట్లా అంత పడవలన్నీ స్పైసెస్. సో అట్లా అవన్నీ నింపుకున్న తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణం స్టార్ట్ చేసిన వాస్కోడిగామాకి ఏం జరిగింది చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
గిద్దలు ఉరకలు వెయ్యాలి, హే పరుగులు తీయాలి, గిద్దలు ఉరకలు వెయ్యాలి.
గుంపులు గుంపులు తెల్లని కొంగలు బారులు బారు Hi everyone, this is your playback singer Bhargavi Pillai and you're listening to Mind Media, the voice of India. Idi Bhartiya Swaram.
ఢిల్లీ నుంచి గల్లీ వరకు, లష్కర్ నుండి లండన్ వరకు, ఏ సీరియస్ టాపిక్ అయినా, సరదా టాపిక్ అయినా, టాపిక్ ఏమైనా 100% ఫుల్ జోష్ ఎంటర్టైన్మెంట్ అందించడమే మా ప్రయత్నం. తప్పక వినండి. మీరు నేను ఒక షో భారత కాలమానం ప్రకారం ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు విత్ మీ ఆర్జే రజనీతో ఓన్లీ ఆన్ మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్ని చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందర్నీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia, సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో మొత్తానికి స్పైసెస్ అన్నిటినీ షిప్పుల్లో నింపేసిన వాస్కోడిగా మా తిరుగు ప్రయాణంలో కష్టాలు చుట్టుముట్టినాయి. ఆల్మోస్ట్ సగం మంది సైలర్స్ జబ్బు పడ్డారు. ఒక పడవేమో తుఫాన్లో చిక్కుకుని మునిగిపోయింది. చివరికి లిస్బన్ నుంచి వాళ్ళు బయలుదేరిన 2 ఏళ్ల తర్వాత, 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత 1499 జూలై 28న పోర్చుగల్ నావలు తిరిగి లిస్బన్ చేరుకున్నాయి. వాళ్ళకి గ్రాండ్ వెల్కమ్ లభించింది. వాస్కోడిగామ తన తమ్ముడు జబ్బు చేయడంతో ఒక ద్వీపంలోనే ఆగిపోయారు. ఆ 170 మంది నావికుల్లో 54 మంది మాత్రమే ప్రాణాలతో తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. వాళ్ళిద్దరికీ అంటే ఇన్ని దేశాలు 7 తిరిగారు కాబట్టి కొంచెం జబ్బు చేయడంతో ఒక ఐలాండ్లో ఆగిపోయారు వాస్కోడిగామ ఇంకా తన సోదరుడు. ఆ 170 మంది సైలర్స్లో 54 మంది మాత్రమే ప్రాణాలతో తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. కింగ్ మాన్యువల్ 2 ఆ విజయం గురించి వెంటనే యూరప్ అంతా చాటింపేయించేసేయాలి, అసలు అర్జెంటుగా చెప్పాలని చెప్పి అనుకున్నాడు. ఆయన స్పెయిన్ క్వీన్ ఇసబెల్లా కింగ్ ఫెర్డినాండ్కి లెటర్ రాస్తూ, దేవుడి దయవల్ల ఏ వ్యాపారం ముస్లింలను ధనవంతులుగా మార్చిందో ఇప్పుడు అది మా సామ్రాజ్యంలోని నౌకల్లో ఉంది, ఈ మసాలాలు మొత్తం క్రైస్తవ ప్రపంచానికి అంతటికీ చేరుస్తాం అన్నాడు. కానీ ఇక్కడ ఒక చిన్న దేశం 1000 కిలోమీటర్ల దూరంలో భారీ స్థాయిలో ఉన్న వ్యాపార నెట్వర్క్ని ఎలా ధ్వంసం చేయగలదు అనేటటువంటి క్వశ్చన్ రావడం సహజమే కదా. దాని గురించి మరి చెప్పాలి కదా. ఇప్పుడు నేను వాస్కోడిగామ తను కాలికట్లో ఉన్నప్పుడు అక్కడ ముస్లిం వ్యాపారులవి కనీసం 1500 నౌకలు లెక్కబెట్టారు. అంతేకాదు ఒక ఇంట్రెస్టింగ్ విషయం కూడా గుర్తించారు. ఆ పడవల్లో ఎటువంటి వెపన్స్ ఉండేవి కావు. హిందూ మహాసముద్రంలో వ్యాపారం అంతా కూడాను బార్టర్ సిస్టంతో నడిచేది. అంటే రెండు వైపుల వాళ్ళకి ప్రయోజనం కలిగేలాగా రెవెన్యూ ఉండేది. ఇప్పుడు సపోజ్ వీళ్ళకి మసాలాలు కావాలి, ఓకే మీరు మసాలాలు తీసుకుని మాకు డేట్స్ ఇవ్వండి. ఎందుకంటే మరి ఈ అరబ్ కంట్రీస్లో డేట్ పామ్స్ ఎక్కువ పండుతాయి కాబట్టి. ఆ టైప్ అన్నమాట బార్టర్ సిస్టమ్. పోర్చుగీస్ వాళ్ళు అలాంటి వ్యాపారం చేయాలని అనుకోలే. వాళ్ళ ఎయిమ్ ఏంటి? బలం చూపించి ఓవరాల్గా ఆధిపత్యాన్ని తీసుకోవడం, మిగతా వాళ్ళని వాళ్ళ షరతులకి ఒప్పుకునేలాగా చేయడం. పోర్చుగీస్ వాళ్ళ ఆలోచన తొందరలోనే బయటపడింది. వాస్కోడిగామ అక్కడికి చేరిన 6 నెలల్లో ఫెడ్రో అల్వరెస్ క్యాబ్రెల్ నేతృత్వంలో ఇంకో పోర్చుగల్ నౌకాదళం భారత్ వైపు బయలుదేరింది. ఈసారి అందులో 13 నౌకలు ఉన్నాయి. వాళ్ళు వ్యాపారం కంటే కూడా ఎక్కువగా ఈ వార్ సన్నాహాలతోటి ఇండియా వైపుకి దూసుకొచ్చారు. అయితే ప్రయాణానికి ముందు క్యాబ్రెల్కి పోర్చుగల్ చక్రవర్తి ఒక రిటర్న్ సజెషన్ ఇచ్చాడు. మీకు సముద్రంలో మక్క యాత్రికుల నౌకలు కనిపిస్తే ఎలాగైనా సరే వాటిని స్వాధీనం చేసుకోండి, వాటిల్లో ఉన్న సరుకులు సామాన్లు అన్నిటినీ మీరు స్వాధీనం చేసేసుకోండి, పడవల్లోని ముస్లిమ్స్ని ఉపయోగించుకోండి, వాళ్ళతో యుద్ధం చేయండి, వీలైనంత ఎక్కువ నష్టం కలిగించడానికి ట్రై చేయండి అని ఒక రిటర్న్ సజెషనే ఇచ్చాడు. సరే నౌకా బలంతో కాలికట్ చేరుకున్న క్యాబ్రెల్ ముస్లిం వ్యాపారుల పడవల మీద దాడి చేశాడు. సరుకులన్నీ దోచుకుని వ్యాపారులు సైలర్స్ ఉన్న నౌకలన్నిటికీ నిప్పు పెట్టేశారు. కాలికట్ మీద 2 రోజుల వరకు ఆల్మోస్ట్ ఈ ఫిరంగి గుళ్ళు పేలుస్తూనే ఉన్న క్యాబ్రెల్ నగరంలో ఉన్న వాళ్ళందరూ పారిపోయేలా చేశాడు. ఇక అంత విధ్వంసం సృష్టించిన తర్వాత కొచ్చిన్ కన్నూర్ రేవుల్లో దిగినప్పుడు అక్కడి రాజులు కూడా భయపడిపోయారు. పోర్చుగీస్ వాళ్ళ షరతులకి ఒప్పుకొని వాళ్ళ వ్యాపార కేంద్రాలకి అనుమతిచ్చారు. తర్వాత మొత్తం మసాలాలతో నిండిన క్యాబ్రెల్ నౌకలు తిరిగి పోర్చుగల్ చేరుకున్నప్పుడు లిస్బన్లో అసలు ఒక రేంజ్లో సంబరాలు జరిగితే వెనిస్లో మాత్రం విషాదం. అయితే ఎందుకు అంటే ఒక చరిత్రకారుడు ఇది వెనిస్కి అశుభవార్త, వెనిస్ వ్యాపారులు నిజంగా చాలా కష్టాల్లో కూరుకుపోయారు అని రాశాడు. అందరూ ఊహించిందే నిజమైంది. 1502లో వెనిస్ నౌక అలెగ్జాండ్రియా రేవుకి చేరినప్పుడు అక్కడ మసాలాలు దాదాపు అసలు కనిపించలేదు. అండ్ వాటి ప్రైజెస్ కూడా ఆకాశాన్నంటే ధరలు. అప్పుడు సెకండ్ టైం వాస్కోడిగామ ఇండియా టూర్ చేసినప్పుడు ఆయన ఉద్దేశం వేరే. ఈసారి వాస్కోడిగామ ఆఫ్రికా ఈస్టర్న్ కోస్ట్లో ఉన్నటువంటి నగరాల మీద ఎటువంటి జాలి దయ లేకుండా విచక్షణారహితంగా ఫిరంగి గుళ్ళు పేల్చాడు. అక్కడి నుంచి ట్యాక్సులు వసూలు చేశాడు. అక్కడి నుంచి వెళ్ళి ఇంకా వ్యాపారం చెయ్యకూడదు అని ముస్లిం వ్యాపారుల నుంచి మాట కూడా తీసుకున్నాడు. సో ఈ అక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఇంకా అసలు వ్యాపారం అనేదే చేయకూడదు, వదిలేయాలి వీళ్ళకన్నీ ఇచ్చేసి వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి. ఇండియాకి వెళుతున్న వాస్కోడిగామ తన దారికి అడ్డుగా వచ్చిన నౌకలన్నింటినీ ముంచేశాడు. ఆ సమయంలో హాజీలతో ఉన్న మీరి అనే ఒక నౌక వాస్కోడిగామ చేతికి చిక్కింది. అందులో ఆ నౌకలో అప్పట్లో 400 మంది టూరిస్టులు ఉన్నారు. వాళ్ళంతా కూడా కాలికట్ నుంచి మక్కా వెళుతున్నారు. అయితే వాస్కోడిగామ ఆ యాత్రికులందరినీ బంధించి నౌకకి నిప్పు పెట్టాడు. ఆ నౌకలో ఉన్న మహిళలు పిల్లలను చేతుల్లోకి తీసుకుని వదిలిపెట్టమని వేడుకున్నా కూడా వాస్కోడిగామ తన నౌక నుంచి తమాషా చూస్తూ ఉండిపోయారు అని ఆ ఘటనను గురించి చరిత్రకారులు చెప్తూ ఉంటారు. మలబార్ తీరంలో ఇప్పటికీ కూడా దీనికి సంబంధించిన మీరీ నౌక ధ్వంసం గురించిన వివరాలు ఉన్నాయి. వాస్కోడిగామ విధ్వంసంతో ఆ ప్రాంతంలో పోర్చుగీస్ వాళ్ళంటే ఒక రకమైనటువంటి భయం ఉండిపోయింది. ఆ తర్వాత ఏం జరిగింది చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
ఓడిపోని ధీరుడెవ్వడు ఆడదాని ఓర Namaste. This is Bhuvika. Now you are listening to My Media, the voice of India.
పాత నుంచి కొత్త దాకా మస్త్ జబర్దస్త్ సినిమా ముచ్చట్లు వింటూ మంచి మంచి సినిమా పాటల్ని మాతో కలిసి పాడాలనుకుంటున్నారా? అయితే లేటెందుకు, సింగలాంగ్ షోకి డైల్ చేయండి. మీకు నచ్చిన పాటల్ని సింగర్ శిశిరాతో కలిసి పాడండి. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 7:30 to 8:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి, సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో మొత్తానికి అసలు వాస్కోడిగామ అంటే ఆర్ పోర్చుగీస్ వాళ్ళంటే ఒక రకమైన కళలో కూడా నిద్రలో కూడా ఉలిక్కి పడతారు చూసారా, అట్లాంటి భయం ఏర్పడింది మలబార్ తీరంలో కాలికట్లో. వాస్కోడిగామ తన లక్ష్యంలో పూర్తిగా విజయం సాధించాడు. ఈ వార్త సముద్ర మార్గంలో హిందూ మహాసముద్రం దాటి సుదూర ప్రాంతాలకు కూడా చేరిపోయింది. ఇండియన్ కోస్టల్ లైన్ మొత్తంలో పోర్చుగీస్ ఫిరంగులకి, పోర్చుగీస్ సైన్యానికి ఎదురే లేకుండా పోయింది. దాంతో మిగతా వ్యాపారస్తులందరూ కూడా వాళ్ళ వ్యాపారం వీళ్ళ చేతికి అప్పగించారు. సముద్ర మార్గం మీద పట్టులేని స్థానిక రాజులకి నౌకల్లో వచ్చే పోర్చుగీస్ వాళ్ళని అసలు ఎట్లా అడ్డుకోవాలి, వాళ్ళని ఎలా డిఫెండ్ చేయాలనేది అసలు అర్థం కాల. అయితే ఏషియాలో వాస్కోడిగామ వ్యాపారానికి బదులు సముద్రంలో దోపిడీ చేస్తుంటే పోర్చుగల్ మిగతా యూరోపియన్ దేశాలకి బలమైన ప్రత్యర్థిగా మారింది. ఎందుకంటే ఏషియా మొత్తానికి అసలు ఫస్ట్ వచ్చిన కారణం వ్యాపారమే కదా. మరి వాస్కోడిగామ ఆ వ్యాపారాన్ని చేయకుండా సముద్రంలో దోపిడీ చేస్తుంటే ఏం చేస్తారు, ఇంకా మొత్తం ఫుల్ స్ట్రాంగ్ అయిపోతుందిగా అటు సైన్యం పరంగా కానీ, ఇటు ట్యాక్సులు అవి వసూలు చేయడం కానీ, తర్వాత వస్తువులు అన్ని విధాలుగాను బలమైన ప్రత్యర్థిగా మారింది. వాళ్ళు వ్యాపారంలో సైనిక బలాన్ని ఉపయోగించడం, సైనిక బలగాలతో కొత్త కొత్త వ్యూహాలు అమలు చేయడం చేస్తూ ఉండేవాళ్ళు. మొత్తం హిందూ మహాసముద్రం మీద పోర్చుగీస్ వాళ్ళ గుత్తాధిపత్యం స్టార్ట్ అయింది. స్థానిక రాజులు వాళ్ళని ఎలాగైనా అడ్డుకోవాలని ట్రై చేశారు, కానీ ప్రతి యుద్ధంలోనూ ఓటమే. ఫలితంగా 1.5 శతాబ్దంలోనే పోర్చుగీస్ వాళ్ళు కన్నూర్, కొచ్చిన్, గోవా, మద్రాస్, కాలికట్తో పాటు ఎన్నో తీర ప్రాంతాల మీద పట్టు సాధించారు. అండ్ ఆ ప్రాంతాల్లో వాళ్ళ వైస్రాయ్లని, గవర్నర్ని కూడా నియమించారు. మిగతా యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడాను దీనిని చాలా ఆసక్తిగా చూస్తూ వచ్చినాయి. తర్వాత నెదర్లాండ్స్, ఫ్రాన్స్, చివరికి ఆంగ్లేయుల ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా ఇదే కథని మళ్ళీ పునరావృతం చేసినాయి. పోర్చుగీస్ మాత్రం తమ ఆటను కొనసాగించింది. ఇండియాతో పాటు మొత్తం హిందూ సముద్రాన్నే, హిందూ మహాసముద్రాన్నే వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుంది. సౌత్ ఏషియాకి పూర్తి విముక్తి కలిగే వరకు గోవా, డమన్, దయు మాత్రం పోర్చుగీస్ వాళ్ళ చేతుల్లోనే ఉండిపోయినాయి. చివరికి 1961 డిసెంబర్లో భారత ప్రభుత్వం సైన్యాన్ని పంపించి పోర్చుగీస్ వాళ్ళ నుంచి ఈ ప్రాంతాలకి విముక్తి కలిగించింది. కానీ అంతకుముందు సుమారు 1.5 శతాబ్దం వరకు పోర్చుగీస్ వాళ్ళు భారత్ నుంచి గరం మసాలా, అల్లం, యాలకులు, లవంగాలు, బట్టలు తీసుకెళ్లేవాళ్ళు. మలయా నుంచి దాల్చిని, చైనా నుంచి సిల్క్, తర్వాత ఈ పోర్సిలిన్ మెటీరియల్ లాగా ఉంటాయి కదా, చైనా బౌల్స్ అంటారు, ఆ పాత్రలు ఇవన్నీ యూరోప్కి తరలించేవాళ్ళు. వాటితో పాటు యూరోప్ నుంచి లిక్కరు, ఊలు, గోల్డ్, ఇంకా మిగతా ప్రోడక్ట్స్ని ఏషియాలో ఉన్న మిగతా ప్రాంతాల్లో అమ్మేవాళ్ళు. అంతేకాదు, ఏషియా, ఆఫ్రికాలో ఉన్న చాలా ప్రాంతాల మీద పెత్తనం చెలాయిస్తూ వ్యాపారుల నుంచి విపరీతంగా పన్నులు వసూలు చేసేవాళ్ళు. ఎట్ ది సేమ్ టైం అమెరికా ఖండం అన్వేషణ కూడా పూర్తయింది. అక్కడ స్పెయిన్తో పాటు పోర్చుగల్, ఇంకా మిగతా యూరోపియన్ కంట్రీస్ కూడా కొత్త వ్యాపార కేంద్రాలు స్థాపించడం స్టార్ట్ చేసినాయి. సో అది కూడా ఒక బిజినెస్ హబ్ అయింది. పోర్చుగీస్ వాళ్ళు ఆ కొత్త ప్రపంచం నుంచి మొక్కజొన్న, బంగాళదుంప, పొగాకు, పైనాపిల్, జీడిపప్పు, ఎండుమిరపకాయలు లాంటి పంటల్ని ఇండియా, ఇంకా మిగతా ఏషియన్ కంట్రీస్కి పరిచయం చేశారు. ఇప్పుడు ఇండియాలో పంటల్లో మిరపకాయ భాగం అయిపోయింది. బట్ పోర్చుగీస్ వాళ్ళు ఇండియా రాకముందు దాని గురించి ఎవ్వరికీ తెలియదు. పోర్చుగీస్ వాళ్ళ ప్రభావము అటు మిలిటరీ, ఇటు బిజినెస్ రంగాల్లో మాత్రమే కాదు, దేశ సంస్కృతి, నాగరికత మీద కూడా పడింది. కొన్ని శతాబ్దాల వరకు పోర్చుగీస్ భాషని భారత్లో ఉన్న రేవు పట్టణాల్లో మాట్లాడేవాళ్ళు. డచ్, ఫ్రెంచ్ అండ్ ఇంగ్లీష్ వీళ్ళందరూ కూడా ఇండియా వచ్చాక భారతీయుల నుంచి ఆ భాష నేర్చుకోవాల్సి వచ్చింది. సిరాజుద్దౌలాని ఓడించిన లార్డ్ క్లైవ్ కూడా లోకల్ ఇండియన్స్తో పోర్చుగీస్లోనే మాట్లాడేవాడు. ఆ భాష ప్రభావం స్థానిక భాషల మీద కూడా పడింది. అందుకే సౌత్ ఏషియాలో 50కి పైగా భాషల్లో పోర్చుగీస్ భాష పదాలు ఎక్కువగా మనకు వినపడుతూ ఉంటాయి. 1526లో బాబర్ ఇండియాతో మొఘల్ సామ్రాజ్యం స్థాపించే సమయానికి, ఇండియాలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించే సమయానికి పోర్చుగీస్ వాళ్ళు దేశంలో ఉన్న తీర ప్రాంతాలన్నింటిలో అడుగుపెట్టారు. అయితే మొఘల్స్ ఈ మిడిల్ ఏషియా నుంచి వచ్చారు, వాళ్ళకి సముద్రం గురించి పూర్తిగా తెలియదు. అందుకే వాళ్ళకి సముద్ర ప్రయాణం మీద ఎలాంటి ఆసక్తి లేకపోయింది. పోర్చుగీస్ వాళ్ళు మొఘల్స్తో పొలిటికల్ రిలేషన్ ఏర్పరచుకోవడం కానీ, అక్బర్, జహాంగీర్, షాజహాన్ లాంటి వాళ్ళకి రకరకాల గిఫ్ట్స్ పంపించేవాళ్ళు. ఎస్పెషల్లీ యూరోపియన్ పెయింటింగ్స్ మొఘల్స్కి చాలా నచ్చినాయి, వాళ్ళని ఆల్మోస్ట్ విపరీతంగా ఇంప్రెస్ చేసినాయి అని చెప్పొచ్చు. వాటి ప్రభావం మొఘల్స్ కాలం నాటి కళ మీద కూడా పడింది. సౌత్ ఏషియాకి పోర్చుగీస్ వారి వల్ల ఒక ముఖ్యమైన ఆర్ట్ కూడా అందింది. మనం ఇప్పుడు విని ఆనందించేటటువంటి బాలీవుడ్ మ్యూజిక్ ఏదైతే ఉందో అది పోర్చుగీస్ వాళ్ళ ప్రభావంతో పుట్టిందిట. పోర్చుగీస్ మ్యూజిషియన్స్ అందరూ ఏదైతే మ్యూజిక్ క్రియేట్ చేశారో ఆ మ్యూజిక్ ప్రభావం ఇండియన్ సంగీత దర్శకులైనటువంటి కొంతమంది, అలాగే మ్యూజిక్ ఆర్కెస్ట్రా ఉపయోగం ఇవన్నిటి గురించి నేర్పించిందిట. శంకర్ జయకిషన్, సి రామచంద్ర, ఓపీ నయ్యర్, లక్ష్మీకాంత్ ప్యారలాల్ ఇలాంటి సంగీత దర్శకుల బాణీల్లో మనకి పోర్చుగీస్ స్టైల్ ఆఫ్ మ్యూజిక్ వినపడుతుందిట. అది ఒక గతించిన చరిత్రను గుర్తు చేస్తుంది. ఎంతోమంది వచ్చి పాలించారు, ఎంతో ఎన్నో జరిగినాయి. అసలు అంటే వాస్కోడిగామా అనగానే ఒక రకమైన భయము, ఒక వాళ్ళ నిరంకుశత్వము, వాళ్ళు ఫిరంగులతో అందరినీ కాల్చి చంపేసింది, ఇవన్నీ గుర్తు వచ్చి మనకి ఎంతమంది ఇన్వైట్ చేస్తారా మా భారతదేశాన్ని, ఎన్ని రిసోర్సెస్ లాక్కెళ్ళిపోతారా అని తిట్టుకున్నాం ఎన్నోసార్లు. అయితే కొన్ని కీలకమైన విషయాలు మన ఇండియాకి రావడానికి మటుకు వీళ్ళు కారణం. సో హిస్టరీ ఎటు అయిపోయింది, సో దాంట్లో చెడుని ఎక్కువగా తలుచుకునే కన్నా మనకి ఇవి పరిచయం చేశారని మంచిని తలుచుకుంటే అట్లీస్ట్ ఒక పాజిటివ్ నోట్ ఉంటుందని ఫస్ట్ అలా చెప్పారనమాట. ఇది వాస్కోడిగామకు సంబంధించిన చరిత్ర. ఇది వాళ్ళ చిత్రం బళ్ళా రవి చిత్రం. తిరిగి రేపటి చిత్రం బళ్ళా రవి చిత్రంలో మరో విషయంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బళ్ళా రవి చిత్రం కార్యక్రమం ఫిబ్రవరి 7, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised. Advised.